గాయత్రి మహావిజ్ఞానికి మీ అందరికీ స్వాగతం. గాయత్రి అనే ఆ మూడు అక్షరాల యొక్క గొప్పతనం తెలుసుకునే కొద్దీ ఇంకా 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 ఉంటూనే ఉంటుంది అనంతం. కాబట్టి ఏదో కొంచెం తెలుసుకున్నాం అంటే కొంచెమే తెలుసుకోగలం తప్ప దాని యొక్క అనంతమైన తేజస్సుని మనం అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఈ సృష్టి మొత్తాన్ని ఎవరైతే చేయటానికి సంకల్పించారో ఆయనకి ఈ మూడు లక్షణాలు చెప్పారు పరమాత్మకి. ఏంటి? సత్, చిత్, ఆనందము. సత్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సత్ అంటే బ్రహ్మ, సత్వగుణంతో మనం ఆయన చేరచ్చు, ఆయనకు ఉండే లక్షణాలన్నీ చెప్తున్నాం. అలాగే చిత్, చిత్ శక్తి. ఈ సృష్టి మొత్తం కూడా నడిపించే శక్తిని చిత్ శక్తి అంటారు. ఈ చిత్ అనే శక్తిని మనం మనలోనే ఉంటుంది ప్రతి ఒక్కరిలో. ఆ ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ చిత్ శక్తిని మనం ఎలాగ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు, అనుభూతిలోకి తెచ్చుకోవచ్చు అనేది చెప్పుకున్నాం. అది గుర్తు చేస్తాను. పరశురాముడికి దత్తాత్రేయ స్వామి ఉపదేశం చేస్తారు, త్రిపుర రహస్యం అని చెప్పి పుస్తకం. దాంట్లో చెప్తారు, నీ హృదయంలో ఉన్న ఆ చైతన్య శక్తి ఏదైతే ఉందో, పరమాత్మ యొక్క చిత్ శక్తి, దాంట్లో నీ మనస్సును లీనం చేయి, దానికి ధ్యానం చేసుకో. నేను ఆ శుద్ధ చిత్ శక్తిని నేను అని ధ్యానం చేసుకో, శుద్ధ చైతన్యాన్ని అని ధ్యానం చేసుకో. దానికి ఒక బీజాక్షరం కూడా ఇచ్చారు, హ్రీం. అంటే ఇంకేమి చేయట్లేదు, హ్రీం. ఈ భావంతో చేయాలన్నమాట, పరమాత్మ యొక్క చిత్ శక్తితోటి ఈ మనసు లీనమైపోయింది, చిత్ శక్తితో లీనమైపోయి ఒకటైపోయింది అని భావించుకుంటూ హ్రీం 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 అలా చేయాలి. చేయగా చేయగా ఏమవుతుందంటే మనస్సుకి పవిత్రమయ్యి మనస్సుకి పరమాత్మ యొక్క శక్తి అంతా కూడా. ఎలాగైతే మనం కరెంటు వాడుకోవాలంటే సాకెట్లో ఈ మన దగ్గర ఉన్న సాకెట్లో మనం ప్లగ్ చేస్తే తప్ప కంప్యూటర్లోగో లేకపోతే మిగతా వాటిలో కరెంట్ ఎలా పాస్ కాదో, అలాగా మన మనస్సు అనేదాన్ని హృదయంలో ఉన్న ఆ చిత్ శక్తితోటి కనెక్షన్ ఇవ్వడానికి మన దగ్గర ఉన్న బీజాక్షరం హ్రీం. గురువుగారు గాయత్రి మహావిజ్ఞానంలో ఇచ్చిన హ్రీం ఎక్కడైనా అలా అక్షరాలు అవే ఉంటాయి. మనం ఏ భావనతో చేస్తామో ఆ భావనని మనం అవి మోసుకొస్తాయి అన్నమాట, అవి మన దగ్గర తెచ్చి పెడతాయి. ఇదంతా కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఉన్నవే మూడు, సృష్టిలో ఉన్న మూడే. ఆ మూడు సత్, చిత్, ఆనందం. లేకపోతే సత్యము, జ్ఞానము, ఆనందము. ఇదే పరమాత్మ యొక్క అసలు స్వరూపం. ఇది సృష్టిలోకి వస్తే, సృష్టిలోకి రానప్పుడు ఎలాగైతే ఒక మనిషి ఎంత తెలివైన వాడైనా ఎంత మహాత్ముడైనా నిద్రపోతున్నప్పుడు అన్నీ ఆయనలో లీనమైపోయి ఉంటాయో, వ్యక్తం కానప్పుడు ఈ పరమాత్మ యొక్క సృష్టి మొత్తం ఆయన గుణాలు అన్నీ కలిసి ఆయనలోనే ఉంటాయి. అప్పుడు మనం కూడా ఉండవు చెప్పుకోవడానికి. సృష్టి మొదలైనప్పుడు ఆయన సత్తు చిత్తు ఆనందంగా మొదలయ్యి అక్కడి నుంచి ప్రకృతి వచ్చి ఆ ప్రకృతి రాక మిగతా సృష్టి అంతా నడుస్తుంది. ఆ సత్తు చిత్ ఆనంద స్వరూపుడు యొక్క సంకల్పశక్తి ఏదైతే ఉందో అది గాయత్రి. కాబట్టి ఆయనకి ఆయన సంకల్పశక్తికి తేడా లేదు. పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి గాయత్రి చేయండి అని గురువుగారు ఇచ్చారు గాయత్రి మహాజ్ఞానం. అలాగే మన మన ఆరాధ్య దైవం ఎప్పుడు కూడా లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, లేకపోతే బ్రహ్మ సరస్వతులు అని అలాగే యుగళం తప్ప ఒక్కళ్ళు కాదు అని కూడా ఇచ్చారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఈ మహావిద్యను మనం నేర్చుకోవడానికి మన దగ్గర ఏమన్నా సాధనాలు ఉన్నాయా? మనం ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలి. చదవాలంటే దానికి ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, తర్వాత ఇంటర్మీడియట్ మార్కులు రావాలి. ఇవన్నీ రావడంతో పాటు మన దగ్గర సఫిషియంట్గా డబ్బు ఉండాలి. డబ్బు ఉండకపోతే మళ్ళీ సీట్ రాదు. సీట్ వచ్చిన డబ్బులు కట్టలేం కాబట్టి కాలేజీలో చేరలేం. అలాగే ఇక్కడ కూడా ఈ మహావిద్యని నేర్చుకోవడానికి భగవంతుడు మనకు ఏమైనా ఇచ్చాడా అంటే, మనకు అంటే మనుషులకి, జంతువులకి, చెట్లకి, ఖనిజాలకి, అలాగే దేవతలకు ఏమైనా ఇచ్చాడంటే మిగతా వాళ్ళందరికీ ఇవ్వని ఒకటి ఇచ్చాడు. అదేంటంటే బుద్ధి. బుద్ధి అనే దానికి అర్థం మీ అందరికీ తెలుసు, ఇది మంచిదే లేకపోతే ఇది మంచిది కాదు అని వివేచన చేసుకునే శక్తి అనమాట. డిస్క్రిమినేషన్ పవర్ మనం మిథున రాశి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఆ డిస్క్రిమినేషన్ పవర్ అనేది మనిషికి ఒక్కడికే ఉంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవట్లేదు. కాబట్టి ఇదివరకు ఎప్పుడో ఒక కుంభయోగంలో విశ్వామిత్రుడు దర్శించి ఇచ్చిన గాయత్రి మంత్రమే మళ్ళీ ఇప్పుడు కుంభయోగం నడుస్తుంది. ఈ కుంభయోగంలో మళ్ళీ విస్తృత ప్రచారం చేయమన్నారు. అందుకని కుంభయోగంలో ఏమిటంటే ఒక మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఏమిటంటే ఏ రకమైన హద్దులు లేని ఒకే విశ్వము, ఒకే భాష, ఒకే మతం, ఒకే ధర్మం అని చెప్తారో అది హద్దులు అన్నీ చెరిపేయటం. అలాగే దాని నెగిటివ్ సైడ్ ఏంటంటే ఇవి లేవు, అవి లేవు, ధర్మం లేదు, ఏవి లేదు, నాన్ సెన్స్, ఇదంతా అబద్ధం, ఇంత మూఢాచారాలు అని ఎదురు తిరిగే తత్వం కూడా ఈ కుంభరాశిలో ఉంటుంది. కాబట్టి కుంభరాశి ఎంత మంచి తీసుకొస్తుందో అలాగే ఇబ్బందులు తెస్తుంది. దాంట్లో భాగంగానే మనకు టెర్రరిజం, లేకపోతే నక్సలిజం, అలాగే ఇలాగా వేర్పాటువాదం, సెపరేటిజం ఇలాంటివన్నీ కూడా వాళ్ళ వాళ్ళ గ్రూపుల్ని గొప్పగా చెప్పుకోవడం, ఇవన్నీ కూడా కుంభయోగ లక్షణాలు. వీటిలన్నింటినీ ఎలాగ ఎదుర్కోవాలి అంటే మనిషికి ఇవ్వబడిన ఆ ప్రజ్ఞ ఒకటి ఉంది. ఆ ప్రజ్ఞనే చైతన్యం అంటాం. ఏ చైతన్య శక్తితోటి భగవంతుడు ఇదంతా సృష్టిస్తున్నాడో అలాంటి చైతన్య శక్తి ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంది. దాన్ని మనస్సు. ఆ మనస్సు ఎప్పుడైనా సరే సుమనస్సు కావాలి మనం. ఎప్పుడో మనం ఒకసారి శివుడి గురించి చెప్పుకున్నాం, దాంట్లో కూడా ఉంటుంది సుమనస్సు ఉన్నవాడే శివుణ్ణి కొలవగలడు. శివుణ్ణి కొలిచి ఆ శివుడి నుంచి మనం ఏవైనా పొందాలి అంటే మన మనస్సు మొట్టమొదటిగా సుమనస్సు అవ్వాలి. శివుడు అంటేనే లోకానంతరికీ కళ్యాణం చేసేవాడు అని. ఎప్పుడైతే మన మనస్సు సుమనస్సు అయిందో అప్పుడు కానీ గాయత్రి అర్థము కాదు. ఊరికే ఓ బోల్డ్ విన్నామని మేము ఉన్న గాయత్రి బరవ మంత్ర మాతు వరదైవతం ఇలాంటివన్నీ వచ్చు మాకు. మాస్టర్ బోల్డ్ అన్ని సంవత్సరాలు చెప్పారు, వచ్చేసి మాకు అర్థం. గాయత్రి అంటే మా ఫింగర్ టిప్స్ మీద ఉంది. ఇవన్నీ కబుర్లే తప్ప నిజంగా రాదు. ఎందుకంటే మన అంతఃకరణ ఏదైతే ఉందో, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, దాని అంతటినీ కూడా మనం భగవంతుడి వెలుగుతో నింపాలి. కొత్త రామకోటయ్య గారు అని చెప్పి తాతగారు అని చాలా ఫేమస్. ఆయన చెప్తారు, వాళ్ళ గురువు గారు ఆయనకి దీక్ష ఇచ్చి అలా చేయించి చేయించి చివరికి చెప్పిన మాట ఏంటంటే, నువ్వెప్పుడు భగవంతుడి వెలుగులో అలా ఉండిపోవాలి. మనం ఆ భగవంతుడి వెలుగులో ఉండిపోవటానికి ఏం చేయాలో ఈ పాటికి చాలా క్లాసుల్లో చెప్పుకున్నాం. మీరు క్యాచ్ చేసిన వాడి వాడి చేసే ఉంటారు, కొత్త వాళ్ళు కూడా వింటున్నారు, వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని మళ్ళీ చెప్తున్నాను. ఆ సవితా తేజస్సు ఏదైతే ఉందో గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు దాన్ని మనం ఆహ్వానించాలి, నాలోకి రా. సూర్యుడి కిరణాలు చాలా శక్తివంతమైనవి, కానీ మనం తలుపులన్నీ కట్టేసి శుభ్రంగా తలుపులు వేసేసుకొని కిటికీలు వేసేసుకొని ఒక్క సూర్యకిరణం కూడా ఇంట్లోకి రాకుండా చేస్తే, చీకటిగా చేసేసుకుంటే ఇల్లు, సూర్యకిరణాలు బలమైనవైన అవి లోపలికి రావు, వేడి మటుకు వస్తుంది. అలాగే మనం సూర్యుడిని మన కిరణాలు, ఆయన యొక్క కిరణాలు నా మనసులోకి ప్రవేశించాలి. నా మెంటల్ బాడీలో, నా వైటల్ బాడీలో, నా ఫిజికల్ బాడీలో ప్రవేశించాలని మనం సంకల్పించకపోతే అవి రావు. మనం ఏమనుకుంటాం, కిరణాలు అంటే ఊరికే కిరణాలు అంటే లైట్ అనుకుంటాం, బట్ లైట్ కాదు. దాంట్లో వచ్చి అవి ఒక మన స్కూటర్ మీద లేకపోతే కారు మీద ఎలాగ ప్రయాణం చేస్తామో సూర్యుడి నుంచి సూర్యుడి కిరణాల ద్వారా సప్త మహర్షి యొక్క ప్రజ్ఞలు ప్రయాణం చేస్తూ మనందరినీ రోజు పలకరిస్తాయి అన్నమాట. సూర్యకిరణాల్లో నుంచి వచ్చే 7 రంగులు ఏవైతే ఉన్నాయో అవి మనం మాస్టర్ జ్వాలాకులు గారు చెప్తున్నారు కదా ఇసోట్రిక్ ఎస్ట్రాలజీలో, ఆ చెప్తున్న 7 రేస్ ఏవైతే ఉన్నాయో ఆ 7 రేస్, 7 కిరణాలు అంటే 7 రంగులు అసలుకి ఏంటంటే నిజంకి సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అవి సప్త మహర్షులు. రోజు మనకు సూర్యకిరణాల ద్వారా సప్త మహర్షులు వాళ్ళ ప్రజ్ఞని మనకు అందిస్తూ ఉంటారు. మనం శ్రద్ధగా ఆ కిరణాలని, ఆ కిరణాల ద్వారా వచ్చే ప్రజ్ఞని నాలోకి ఆహ్వానించుకుంటున్నాను అంటేనే వస్తాయి, లేకపోతే రావు. మన ఇంటికి ఎవరినన్నా పిలిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని సాదరంగా లోపలికి ఆహ్వానిస్తే తప్ప వాళ్ళు ఎలాగైతే మన ఇంట్లోకి రారు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళని గౌరవంగా చూడాలి, రెండుసార్లు కూర్చోండి అనాలి, వాళ్ళకి దాహం అలాగే కాఫీ టీలు కానీ అలాంటివి కానీ కొంచెం చల్లగా ఉండటానికి ఏసీయో లేదా ఫ్యాను అన్నీ వేసి కంఫర్టబుల్గా మనం మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా గౌరవంగా చూస్తామో అంతకంటే ఎక్కువ గౌరవంగా శ్రద్ధగా ప్రేమగా ఆ సూర్యకిరణాలని మనలోకి పిలవాలి. ఆ సూర్యకిరణాలు మనలోకి పిలిచి ఎందుకండి ఇవన్నీ అంటే వాళ్ళకి తెలుసు ఈ సృష్టి రహస్యాలని. సూర్యకిరణాలు ద్వారా వచ్చే, సూర్యకిరణాల ద్వారా వచ్చే సప్త మహర్షులకి మొత్తం భగవత్ సంకల్పం తెలుస్తుంది. మనం భగవత్ సంకల్పానికి అనుగుణంగా పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి మనం వాళ్ళని పిలవటం వల్ల మనకు జరిగే లాభం ఏంటంటే మన మనస్సు పవిత్రీకరణ చెందుతుంది. మనస్సు పవిత్రీకరణ చెందడం అంటే ఏంటి, ఇదివరకు మనకు కోపం వచ్చేది, ఇప్పుడు కోపం రాదు. ఇదివరకు మనకు ఎవరన్నా పడదు, ఇప్పుడు ఎవరన్నా పడకపోవడం అలాంటివన్నీ పోయాయి. అంటే రాగము లేదు, ద్వేషము లేదు. అలాగే ఎవరన్నా కాస్త గట్టిగా తిడితే ఇదివరకు చాలా ఒళ్ళు మండిపోయేది, ఇప్పుడు అవేం లేవు. అలాంటి మాటలు అనిపించుకునే పనులు చేయటం లేదు. ఇలాగా మనలో మార్పు ఏమొస్తుందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇదివరకు ఏవైతే చేసిన పనులు గుర్తు తెచ్చుకుని తెచ్చి నేను అలా చేశాను, అయ్యో అలా చేయకూడని పనులు కూడా చేశాను అనమాట అని అనిపిస్తుంది. అలా మెల్లమెల్లగా మనలో సత్వగుణం పెరుగుతుంది. ఈ సత్వగుణానికి సంబంధించి మీకు విడిగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగం అని ఉంది. అదొకసారి దయచేసి చదువుకోండి. ఆ 3 గుణాలకు సంబంధించిన విషయాలన్నీ, మనలో ఏ ధైర్యం ఉంది, మనలో ఏ రకమైన తపస్సు చేస్తాం, మనలో ఏ రకమైన తిండి అంటే ఇష్టం, ఇవన్నీ కూడా 3 గుణాల్లో విడగొట్టి పరమాత్మ అర్జునుడికి చెప్పారు. అందుకని ఒకసారి చదువుకుంటే ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది మనం ఏ గుణంలో ఉన్నాం. అది చూసుకుంటూ ఎప్పుడైతే మనం శ్వాసని లోపలికి పీల్చుకుంటూ ఉంటాం, ప్రతిసారి వదులుతూ ఉంటాం, అంతకంటే దాని మీద పెద్ద దృష్టి ఉండదు మనకు. ఇది ఎప్పుడు చేస్తాం, రెగ్యులర్గా మనం బతుకున్నంత కాలం శ్వాస లోపలికి వెళ్తూనే ఉంటుంది, బయటకు వస్తూనే ఉంటుంది. మరి దీన్ని మనం ఎప్పుడన్నా గమనించామా? గమనిస్తే ఏ ఉద్దేశంతో శ్వాసను పీల్చాలి అని ఎప్పుడన్నా అనిపించిందా? అంటే మహాత్ములు చెప్తే తప్ప తెలియదు. మహాత్ములు ఏం చెప్తున్నారంటే శ్వాస ఎప్పుడైతే నువ్వు లోపలికి పీల్చుకుంటావో అప్పుడు దాంతోపాటు సవితాశక్తిని నా మనసులో నింపుకుంటున్నాను అని భావన చేయాలి. ఎప్పుడైతే సవితాశక్తిని మన శ్వాసధార లోపలికి వెళ్తూ మనస్సు అంతా నింపుకుంటున్నామో ఆ లోపలికి వెళ్ళేది ఊరికే ఉండదు, దాంట్లో ఉన్న కషాయ కల్మషాలు, దుష్ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ బయటికి తోసేస్తుంది. కాబట్టి గాలి వదిలేటప్పుడు మన లోపల ఉన్న చెడు అంతా కూడా పోతుంది, దుష్ప్రవృత్తులన్నీ పోతున్నాయి, కుసంస్కారాలన్నీ పోతున్నాయి అని గాలి వదిలేయాలి. పీల్చేటప్పుడు సవితా తేజస్సు మనస్సు అంతా నిండుతుంది, వదిలేటప్పుడు మనసులో ఉన్న అన్ని చెడు లక్షణాలన్నీ పోతున్నాయి అని భావనతో గాలి వదిలేసేయాలి. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంతకాలం చేయగా చేయగా మనస్సు ఆలోచన రహితమైన స్థితికి వెళ్తుంది. మనం ధ్యానం చేయాలి గురించి బోల్డ్ మాట్లాడుకుంటాం, ధ్యానం అండి చెప్పండి, ధ్యానం ఎలా చేయాలి. అది ధ్యానం చేయాలంటే ముందర మనకు ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయాము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి. ధ్యానం అనేది 7, తర్వాత సమాధి. సమాధి అంటే మనం దేన్ని ధ్యానిస్తున్నామో దానికి మనకు తేడా లేకుండా అదే నేను, నేను అదే అనే అభేద స్థితి వస్తుందన్నమాట. శంకరాచార్య గారు చెప్తారు అద్వైత స్థితి, అహం బ్రహ్మాస్మి. బ్రహ్మని ధ్యానం చేస్తుంటే కొంతకాలానికి మనమే బ్రహ్మగా అయిపోతాం, అహం బ్రహ్మాస్మి. ఆ అహం బ్రహ్మాస్మి అనే స్థితి, నేనే పరమాత్మను, నేను సవితనేని గురువుగారు ఎప్పుడు మనకు మెడిటేషన్ దాంట్లో చెప్తూ ఉంటారు ఆయన, సాధక్ సవిత ఏక్, ఆ స్థితే సమాధి అంటే. ఆ సమాధి స్థితికి జస్ట్ ఒక స్టెప్ కింద ఉన్నదే ధ్యానము, దానికి వెనకాల 6 స్టెప్స్ ఉన్నాయి. ఆ 6 స్టెప్స్ అయిన తర్వాత వచ్చేది 7వ స్టెప్, అది ధ్యానం. అలాంటి ధ్యానానికి కావలసిన ఏకాగ్రత దొరుకుతుంది మనకు ఇలా చేయటం వలన. ఇలాగ శ్వాస లోపలికి పీల్చుకుంటూ సవిత కిరణాల యొక్క దివ్య తేజస్సు, ఆ ప్రజ్ఞ మనస్సు అంతా నిండింది, మనస్సును పవిత్రీకరించింది అనుకోవాలి. గాలి వదిలేసేటప్పుడు మనసులో ఉన్న మాలిన్యాలన్నీ బయటకు పోయి ఖచ్చితంగా పోతాయి, గురువుగారు చెప్తున్నారు నేను కాదు. అలా అయిన తర్వాత మనము ధ్యానం చేసుకోవడానికి కావాల్సిన అర్హత సంపాదించుకుంటూ ఉంటాం ఇలా చేయటం వల్ల. చేయటం వల్ల ఏమవుతుందంటే మెల్లిగా మనం ఒక నిశ్చలమైన, నిశ్శబ్దమైన, నీరవ స్థితి, శాంత స్థితి వస్తుంది. ఏమి డిస్టర్బెన్స్ లేని స్థితి వస్తుంది, ఆలోచనలు లేని స్థితి వస్తుంది, అలాంటి మౌన స్థితి. అప్పుడు వాడిని ముని అంటారు, వాల్మీకి ముని పొంగవం. మునులలో అందరికంటే గొప్పవాడు వాల్మీకి. అలాంటి ముని అంటేనే మౌని, మౌని అంటేనే ఆలోచనలు అన్నీ కూడా ఆగిపోయినవాడు అని అర్థం. కాబట్టి మీరందరూ కూడా మునులు అవ్వాలి అనుకుంటే, ఇందాక చెప్పుకున్నా, ఇప్పటివరకు చెప్పుకుంటున్న, శ్వాసను పీల్చుకోవటం, వదిలేటప్పుడు మాలిన్యాలు పోతుంది అనుకోవడం అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ చేస్తున్న తర్వాత వచ్చే సైలెన్స్ ఏదైతే ఉందో అది మనకు బ్యాక్గ్రౌండ్గా ఉండి, అది మనకు ఒక బేస్గా ఉండి, అది దాని మీద మనం ఇప్పుడు గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని ఆలోచిస్తూ దాంట్లో 3 రకాల సంకల్పాలు తీసుకుంటాం. ఆ 3 రకాల సంకల్పాలు బాగా పనిచేయాలంటే ఖచ్చితంగా మొట్టమొదట చెప్పుకున్న ప్రాణాయామం చేసుకోవాలి. మనం ఇసోట్రిక్ ఆస్ట్రాలజీలో కూడా చెప్పుకున్నాం, ప్రాణాయామం చేయటం వల్ల గాలి పీల్చడం, గాలి వదలడం రెండు సమంగా అవటం వల్ల ఏమవుతుంది, సమాన వాయువు పనిచేస్తుంది. సమాన వాయువు ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పుడు మనం గాలి పీల్చము, గాలి వదలము. గాలి పీల్చక్కర్లేదు, గాలి వదలక్కర్లేదు, ఎక్కడో చోట ఆగిపోతుంది గాలి. లోపలన్న ఆగిపోవచ్చు, అంటే అంతర్కుంభకం, బయటన్న ఆగిపోవచ్చు బాహ్యకుంభకం. ఈ రెండింటిలో ఏది వచ్చినా ఆ కాసేపు ఎవరైతే తల్లిదండ్రులు పెట్టిన పేరైతే ఉందో అవన్నీ పోతాయి మనలోంచి. నేనున్నాను అనే ఒక్కటే ఉంటుంది తప్ప ఇంకేం ఉండవు. అప్పుడు నేను అనే దానికి అర్థం భగవంతుడు. కాబట్టి మీరు ఆ స్థితిలో ఉన్నారంటే మీరు ఉండరు అక్కడ, మీ శరీరంలో భగవంతుడు ఉంటాడు. ఎంత సాధన చేసేసుకున్నారో మీకు తెలియట్లేదు. ఆ ఒక్క స్టెప్ రీచ్ అయితే భగవంతుడు మీతో ఉన్నాడు ఆ క్షణంలో. ఎప్పుడైతే మళ్ళీ శ్వాస మొదలవుతుందో మళ్ళీ మీ మనస్సు, లేకపోతే మీకు చెప్తున్న నా మనస్సు, ఇలాగ మన మనస్సులు పనిచేస్తాయి తప్ప భగవంతుడు కాసేపు పక్కన ఉంటాడు. మరి అప్పటి వరకు ఎక్కడున్నాడు ఏంటంటే మనలోనే ఉంటాడు. కానీ మనం ఎలాగైతే అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు, నా గుర్రానికి సారథి, నా రథానికి సారథిగా ఉంటాడు, అప్పుడు ఒప్పుకున్నాడు కృష్ణుడు. అలాగే మనం కూడా మన ఆలోచనలు, మన కోరికలు, మన లక్ష్యాలు మనకు వేరుగా ఉండి వాటిని సాధించుకోవడం ఎలాగని మన ప్రయత్నం చేస్తున్నప్పుడు శ్వాస ఆడుతూ ఉంటుంది. మన ప్రయత్నం, మన లక్ష్యాలు, మన కోరికలు, మన యాంబిషన్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేది కాకుండా, నేను పరమ గురువుల పనికి రావాలి, నా పనిలో పాల్గొనాలి, అందుకోసం నేను ఈ సాధన అంతా చేసుకుంటున్నాను అనే ఒక దృఢమైన నిశ్చయం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు చేసిన ఈ సాధన ఖచ్చితంగా మనకి ప్రాణాయామం వల్ల సమాన స్థితిని ప్రసాదిస్తుంది. అప్పుడు శ్వాస ఆటోమేటిక్గా ఆగిపోతుంది. శ్వాస లేనంతసేపు ఈ శరీరంలో భగవంతుడు ఈ మన ప్రాణ శరీరాలని వాడుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఎప్పుడైతే మనం గబుక్కును గుర్తు తెచ్చుకున్నామో ఆయనకు అప్పు పక్కన డబ్బుకుంటాడు, మళ్ళీ మనమే ఉంటాం. అందుకని మనం ఉండాలా, మన ద్వారా భగవంతుడు ఉండాలా అనేది ఎవరి చేతిలో ఉంది, మన చేతిలో ఉంది. మన చేతిలో ఉన్నది పరమ గురువులు మనకి ఇలా చెప్పినా ఇది నిజమా అని అనుమానం రావచ్చు, ఇది నిజమా అని సందేహం రావచ్చు, అమ్మో ఊపిరాగిపోతే చచ్చిపోతానేమో అని భయం రావచ్చు, ఇలాంటి సందేహాలు ఎన్నన్నా రావచ్చు. కానీ కిందసారి క్లాసులో చెప్పుకున్నాం, అసలు ఇలాంటి విషయాలు వినాలంటేనే తల్లిదండ్రుల యొక్క సంస్కారము, మన పూర్వజన్మ సుకృతము, వీటన్నిటికంట గురువు యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఇలాంటి విషయాలు మన దగ్గరికి రావు. అందుకని మన నిర్ణయం ఏంటి, భగవంతుడు ఈ మనస్సుని, ఈ ప్రాణాన్ని, ఈ శరీరాన్ని భగవత్ ప్రణాళిక, దివ్య ప్రణాళికకి వాడుకోవడానికి మనం ఒప్పుకుంటామా, లేదా మన సంగతి ఏదో మనమే చూసుకుంటామా అనేది మనం ఎదుర్కొంటాం అన్న ప్రశ్న. రెండు సేనల మధ్య నా రథాన్ని నిలుపు అని అడిగాడు. రెండు సేనల్లో ఒకటి కృష్ణుడు అటువైపు ఉన్నాడు, ఒకటి అటువైపు కురు సైన్యం ఉంది. అలాగే మనం కూడా, నా పర్సనల్ జీవితం అనేది ఒకటి ఉంది, గురువులు చెప్పిన జీవితం ఒకటి ఉంది. ఈ రెండిట్లో ఏది ఫాలో అవుతాం అది ఇక్కడ బుద్ధిని ఉపయోగించాలి. కాబట్టి గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి సద్బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో గురువుల పనే అసలైన పని, నాకంటూ ఒక పని లేదు అని తెలుస్తుంది. కనుక భగవంతుడు ఇచ్చిన విశేషమైన కానుక ఏంటంటే మనిషికి బుద్ధి. ఆ బుద్ధిని ఉపయోగించుకోవడానికి మనం ఇవాళ ఏం చేస్తున్నామంటే, మూడు రకాల సంకల్పాలతోటి గాయత్రిని అర్థం చేసుకుంటాం. అవి ఏంటంటే, అసలు గాయత్రి మంత్రం మొత్తం అంతా కూడా మనం బాగా అర్థం చేసుకుంటే ప్రతి వ్యక్తి కూడా దైవత్వం వైపు అడుగులు వేసి తీరుతాడు. ఇప్పటివరకు మనం చెప్పుకుంది అదే కదా, గాయత్రి మంత్రం చేయడం వల్ల సద్బుద్ధి వస్తుంది, సద్బుద్ధి రావడం వల్ల మనం ఇటు భగవంతుడి వైపు ఉంటామా లేకపోతే మన సొంత ప్రణాళికలో ఉంటాం అనేది వస్తుంది. కనుక దైవీ ప్రణాళిక వైపు వెళ్ళటం అనేది ఏదైతే ఉందో దానివైపు కావలసిన అడుగులు వేస్తాడు. దానికి కావలసిన తత్వాలన్నీ కూడా మనం ఈ గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని భావన చేయటం వల్ల మనలో జాగృతం ఉంటాయి. ఇదివరకు ఉన్నాయి, డార్మెంట్గా ఉన్నాయి, అంటే నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఎప్పుడైతే మనం గాయత్రి మంత్రాన్ని అర్థం చేసుకుంటామో ఆ పరమ పవిత్రమైన, శ్రేష్టమైన, వరేణ్యమైన భర్గ తేజస్సు ఏదైతే ఉందో, సవితా తేజస్సు, పాపనాశకము, దుఃఖనాశకమైన దైవత్వం గల దివ్యత్వాన్ని ప్రసాదించే తేజస్సున్న అంతఃకరణలో ధారణ చేసుకుంటున్నాను, అది మా అందరి బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని గాయత్రి మంత్రం యొక్క అర్థం గురువుగారి ఇచ్చి చదువుకోవడం, గాయత్రి మంత్రం చేసుకోవడం. ఎలాగైతే మనం ఈ రెండు చేస్తూ ఉంటామో అప్పుడు మనలో ఆ శక్తులన్నీ జాగృతం అవుతాయి అని చెప్తారు గురువుగారు. దానివల్ల ఏమవుతాయంటే ఉత్సాహం, సత్వగుణం ఇవన్నీ కూడా మనకు పెరుగుతాయి. ఉత్సాహం అంటే దేనికి, గురువుగారు పనిచేయడానికి ఉత్సాహం. ఏమంటే డబ్బులు ఏమైనా ఇస్తారా మీకు అని అడిగారు ఒకరు. నన్ను డబ్బులు ఇవ్వటం అలాంటివి ఏమి ఉండవు బాబు, నువ్వు కష్టపడి ఇలాంటివన్నీ చేయటమే, కష్టపడటం కూడా కాదు ఇష్టపడి చేయటం, ఎందుకంటే ఇది మన జన్మజన్మల అదృష్టం. అలాంటి ఉత్సాహం మనకు వస్తుంది ఎప్పుడైతే గాయత్రి మంత్రాన్ని అర్థంతో పాటు మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అలాగే సత్వగుణం బాగా పెరుగుతుంది. దీనివల్ల ఆత్మబలము అనేది వస్తుంది. ఆత్మబలము, ఆత్మబలం అంటే అంటే అర్థం గురువుల పని చేయడానికి కావలసిన సమస్త శక్తి మనకు రావడం, అది ఆత్మకున్న బలం. ఆత్మకున్న బలం మళ్ళీ చెప్పుకుంటాం, చైతన్యమే ఆత్మకున్న బలం. భగవంతుడు చిత్శక్తే ఈ సృష్టి అంతటినీ చేస్తుంది. ఎన్ని రకాల చెట్లు ఉంటాయి, ఎన్ని రకాల జంతువులు ఉంటాయి, ఎన్ని రకాల చెట్లల్లో మళ్ళీ ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యాన్ని ఇచ్చేవి గోల్డ్ ఉంటాయి, ఆరోగ్యాన్ని పాడు చేసేవి ఉంటాయి, అలాగే విషపూరితమైన ఉంటాయి. ఇవన్నీ కూడా సృష్టిలో వివిధాలుగా ఉంటాయి. అలాంటి వివిధాలన్నీ సృష్టించే శక్తి మొత్తం భగవంతుడు చిత్శక్తి ద్వారా, అంటే మనకు ఎగ్జిక్యూటివ్ అని ఒకడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడంటే ఒకడు ప్లాన్ వేస్తే ఇంకోడు ఎగ్జిక్యూట్ చేస్తుంటాడు, కార్యనిర్వాహకుడు. అలాంటి భగవత్ శక్తి, కార్యనిర్వాహక శక్తి, క్రియాశక్తి అంటాం. దాన్ని సీక్రెట్ డాక్టర్లో ఫొహత్, FOHAT, ఫొహత్ అంటాం. మనకు తెలుగులో అగ్ని, లార్డ్ ఆఫ్ అగ్ని, అగ్నిదేవుడు అనమాట, లేకపోతే చిదగ్ని అంటాం. ఇవన్నీ కూడా అదే పదానికి పర్యాయ పదాలు. ఇది మనలో అందరిలో ఉంటుంది చిదగ్ని. దాని గురించి మనం కాస్మిక్ ఫైర్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఈ గాయత్రి మంత్రం చేయటం వల్ల మనం పిండాండ బ్రహ్మాండ సమన్వయం చేసుకుంటాం. పిండాండం అంటే మన శరీరం, బ్రహ్మాండం అంటే ఈ విశ్వం. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, బయట కనిపిస్తున్నాడు ఆకాశంలో, అలాగే మనలో కూడా సూర్యుడు ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అలాగే అక్కడ చంద్రుడు ఉన్నాడు, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, ఇవన్నీ కూడా న్యాసం చేసుకుంటూ మనం పిండాండ బ్రహ్మాండ సమన్వయం చేస్తాము. దాన్ని రాజయోగం అంటాం. ఇలాంటి యోగం ఏదైతే ఉందో ఈ గాయత్రి మంత్రంలో మూడు యోగాలు ఉన్నాయి. రాజయోగం అనేది బ్రాడ్గా ఉంటే జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము అని మూడు యోగాలు గాయత్రి మంత్రం ద్వారా మనకు ప్రాప్తిస్తాయన్నమాట. గాయత్రి మంత్రం యొక్క నిజమైన అర్థం ఈ మూడు యోగాల యొక్క త్రివేణి సంగమం. ఎలాగైతే త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి కలుస్తాయో అక్కడ స్నానం చేస్తే మనం జన్మ చరితార్థం అవుతుందో అలాగే గాయత్రిలో మనం పునీతులం అవుతాము. ఈ రకంగా మనం గాయత్రి మంత్రాన్ని గుర్తుపెట్టుకుంటూ మూడు సంకల్పాలు చేసుకోవాలట. ఆ మూడు సంకల్పాలు ఏంటంటే, అందరిలో కూడా శరీరం ఉంటుంది, అందరికీ ప్రాణం ఉంటుంది, అందరికీ మనస్సు ఉంటుంది. వీటిల్నే ఈ శరీరాన్ని మనస్సు ప్రాణాన్ని మనస్సుని భూ భువ స్వహ అని మూడు వ్యాహృతులతో చెప్తారు. అంటే చాలా లిమిటెడ్గా చెప్తున్నది వ్యక్తి గురించి. అలా కాకుండా ఈ సృష్టి మొత్తంలో పదార్థం ఉంటుంది, సృష్టి మొత్తం అంతా కూడా ప్రాణంతో నిండి ఉంటుంది, ఈ సృష్టి మొత్తానికి మనస్సు ఉంటుంది. దాన్ని ఏమంటాం, విశ్వమనస్సు, విశ్వశక్తి, విశ్వ పదార్థం. అంటే భూమి ఎలాగైతే ఉందో, భూమికి మట్టి ఉంటుంది కదా, ఇలాంటి పదార్థం. అలాగే చంద్రుల్లో పదార్థం, అక్కడ మట్టి ఉంటుంది. అలాగే కుజుడిలో మట్టి ఉంటుంది. అలాగే అలా వెళ్ళే కొద్దీ అన్ని చోట్ల ఉంటుంది, అది అంతా కూడా పదార్థం. అలాగే ఈ సృష్టినన్నింటిని నడిపించే శక్తి విశ్వశక్తి. ఆ విశ్వశక్తి కూడా ఎలాగ పనిచేయాలి అని చెప్పి విశ్వ మనస్సు ఉంది, అదంతా కూడా భూ భువ స్వహ అనే మూడు వ్యాహృతులతో చెప్పబడుతుంది. ఈ భూ భువ స్వహ లేకపోతే శరీరము ప్రాణము మనస్సు భగవంతుడితోని నిండి ఉన్నాయి అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అదే ఓంకారం. అంటే ఇప్పుడు మనం ఈ క్లాస్ చెప్తున్న నేను, వింటున్న మీరు ఎలా గుర్తుంచుకోవాలి మనం ఈ ప్రాణం పరమాత్మతో నిండి ఉంది. మొట్టమొదట ఈ శరీరంతో మొదలెడతాం, ఎందుకంటే మనకు భౌతికంగా కనిపిస్తుంది కాబట్టి. ఈ శరీరంలో అణువులు, రోమరోమం, ప్రతి అణువు కూడా భగవంతుడితో నిండి ఉన్నది ఫస్ట్. రెండోది, ఈ శరీరాన్ని పనిచేయిస్తున్న శక్తి మొత్తం కూడా భగవంతుడితో నిండి ఉన్నది, అంటే భగవంతుడి శక్తితో నిండి ఉంది. అలాగే మూడు, ఈ మనస్సు ఏదైతే ఉందో, ఈ శరీరంలోంచి పనిచేస్తున్న మనస్సు అంతా కూడా భగవంతుడితో నిండి ఉన్నది అని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం క్లాస్, ప్రతి క్లాసులో సాధన మొత్తం గుర్తు తెచ్చుకోవటమే. భగవద్గీత అంతా చెప్పి చివరికి కృష్ణుడు అడిగింది, నీకు గుర్తొచ్చిందా అని అడిగాడు. గుర్తొచ్చింది అన్నాడు, అయిపోయింది అంతే. కాబట్టి సాధనలో మూడు అక్షరాలు ఉంటే ఆ సాధన చేయటానికి ఉండవలసింది రెండే అక్షరాలు, గుర్తు. సాధన మూడు, గుర్తు రెండే. కాబట్టి మనకు అంకెలు ఎన్ని రావాలి, రెండు వస్తే చాలు. అలాగే రెండు, ఇంకోటి ఏంటి, జపం రెండు, యజ్ఞం రెండు, తపం రెండు, దానం రెండు. పెద్ద పెద్ద అక్షరాలు ఉన్న పదాలు ఉండవు మన దాంట్లో. గాయత్రి మూడు, మన సాధన మూడు, ఆరాధన నాలుగు, ఉపాసన నాలుగు. కానీ మనం చేయాల్సింది ఏంటి, గుర్తుంచుకోవటం రెండు. ఆ గుర్తుంచుకోవడం అనేది చాలా 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 ముఖ్యం. మనం ఏం గుర్తుంచుకుంటాం, నా పేరు సీతారాం అని గుర్తుంచుకుంటాం. నా ఈ సీతారాం అనే శరీరంతో వచ్చిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే డబ్బులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఆస్తులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే అప్పులు ఉన్నాయో, లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నారు, అవన్నీ గుర్తుంటాయి తప్ప ఈ శరీరం అంతా భగవంతుడితో నిండి ఉంది, ఈ మా ప్రాణం అంతా భగవంతుడితో నిండి ఉంది, ఈ మనస్సు అంతా భగవంతుడితో నిండి ఉంది అనేది గుర్తు లేకపోతే సాధన ఎన్ని ఉపన్యాసాలు విన్నా ఏమీ ఉపయోగపడదు. అందుకని ఆ గుర్తు తెచ్చుకోవాలి. ఆ గుర్తు తెచ్చుకోవడానికి మనకు విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదట విశ్వం విష్ణు అని చెప్తారు, అది గుర్తుంచుకోవాలి. ఇదంతా కూడా జ్ఞానయోగంలోకి వస్తుంది. మన ప్రతి ఆలోచన, మన ప్రతి కోరిక, మన ప్రతి క్రియ, అంటే మనం చేసే ప్రతి పని అన్నింటినీ కూడా పరమాత్మ వీటిలన్నింటిలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు చూస్తూ ఉన్నాడు. ఇదివరకు ఒక కథ చెప్పారు, గురువు గారి దగ్గరికి శిష్యులు అందరూ ఉన్నప్పుడు ఒకరిని తీసుకొచ్చారట. వీడు కొంచెం మొద్దువాడండి బాబు, అంత బాగా అన్ని గ్రహించలేడు, దయచేసి మీ దగ్గర వాడిని శిష్యుడిగా చేర్చుకో. సరే తీసుకురండి అన్న. తీసుకురండి అంటే వాళ్ళు ఏం చేశారంటే, ఒకరోజు శిష్యుల్ని పరీక్షిద్దామని ఏం చేసి అరటిపండు ఇచ్చి ఎవరు చూడకుండా తిని రండి అన్నట్ట. అందరూ గబగబగబా వెళ్ళి వచ్చేసారు ఖాళీ చేతులతో. ఒకడు చేతిలో అరటిపండుతో వచ్చాడు. ఏమిటండి, అందరూ తినేసారట? ఓ, అందరం తినేసాం సార్, ఎవరు చూడకుండా, అస్సలు ఒక్కళ్ళు కూడా చూడలేదు అన్నట్టు. అందరూ అయిన తర్వాత వీడు చూస్తే వీడి చేతులు అత్తుకోండి అలాగే, వీడు వెర్రి మొహం వేసుకుని నిల్చున్నట్ట. ఏమిరా బాబు కొత్తగా వచ్చావు, నీకు పాఠం అర్థం కాలేదా అన్నట్టు. పాఠం అర్థం అవ్వలేదు కాదండి, మీరు చెప్పారు కదా నిన్న, భూ అంటే శరీరం అంతా పరమాత్మతో నిండుంది, భువ అంటే ప్రాణము పరమాత్మతో నిండుంది, స్వహ అంటే మనస్సు పరమాత్మతో నిండి ఉంది, ఆ పరమాత్మే నా ఆలోచనని, పరమాత్మ నా కోరికల్ని, పరమాత్మ పనులన్నింటినీ చూస్తున్నాడని చెప్పారు కదా, అవన్నీ గుర్తున్నాయండి నాకు, గుర్తు తెచ్చుకున్నాను. మీరే కదా గుర్తు తెచ్చుకోమన్నారు. గుర్తు తెచ్చుకుంటూ అట్టుపండు ఎవరు చూడకుండా తినాలి ఎలాగంటే తలుపు వెనకాలకు దాక్కుని అట్టుపండుకేసి చూశాను. అట్టిపండులో నాకు పదార్థం కనిపించింది. మీరే చెప్పారు కదా పదార్థం ఎక్కడున్నా అదంతా పరమాత్మతో నిండి ఉందని. కాబట్టి నేను ఇప్పుడు నోట్లో పెట్టుకుని నవలబోతే అట్టిపండుని ఎవరో చూడకుండా తినమన్నారు అనేది నేను చేయలేకపోయాను. ఎందుకంటే పరమాత్మ చూస్తున్నాడు కదా, అందుకని వెనక్కి వచ్చేసానండి. మీ అట్టిపండు మీరే తీసుకోండి అని చెప్పి ఆయన అక్కడ పెట్టేశాను. అబ్బాయి, ఆ గురువు గారి కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి. నేను చెప్పడం అయితే చెప్పా కానీ ఇంత సీరియస్గా గుర్తుంచుకొని ఇంత సీరియస్గా పాటించేవాడు నిన్నే చూశారు బాబు అని ఆ శిష్యుడిని మెచ్చుకున్నాడు. కొత్తగా వచ్చినవాడు అంత బాగా ఉన్నాడు. ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఏమో లొట్టలు వేసుకుంటూ అట్టుబడి దొరికింది కదా అని తినేసారు. మన సాధన సక్సెస్ఫుల్ అవ్వాలా, సక్సెస్ఫుల్ కాకుండా ఊరికే టైం గడిచిపోవాలా అంటే అది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే మనం గుర్తుపెట్టుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. కనుక మనం చేయాల్సింది, మన మనప్రాణ శరీరాలు భగవంతుడితో నిండి ఉన్నాయి, మన ఆలోచనని, మన కోరికల్ని, మన రకరకాల ఆలోచిస్తుంటాం. అవన్నీ మనం చేసే పనులు అన్నీ భగవంతుడు చూస్తున్నాడు అని ఎప్పుడూ గుర్తుండాలి. అది జ్ఞానయోగం. దాని తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే మనం చెడు పనులు చేయలేము, ఎప్పుడు మంచి పనులే చేయగలం. మనలో ఉన్న దుష్ప్రవృత్తులు వెళ్ళిగా ఒక్కొక్కటి పోతాయి. ఎందుకంటే వెలుగున్న చోట చీకటి ఉండదు, కనుక భగవంతుడి యొక్క వెలుగు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనలో దుష్ప్రవృత్తులు అన్నీ పోతాయి. తర్వాత ఈ భూమి మొత్తం సుఖంతో శాంతితో సమృద్ధితో నిండిపోతుంది. ఏంటి ఒక్కటి చేస్తేనే ఇన్నో జరుగుతాయని? ఖచ్చితంగా జరుగుతాయి. మనం మారితే యుగం మారుతుంది. కాబట్టి మనం మారాలి అనే గురువుగారి యొక్క యుగ నిర్మాణ యోజన సత్సంకల్పం మనం సాకారం చేయాలంటే, నిజంగా కనిపించాలంటే ఎదురుకుండా మనలో మార్పు తెచ్చుకోవడానికి మనం దీక్ష తీసుకోవాలి. దీక్ష కూడా రెండు అక్షరాలే, చూసారా? తపస్సు మూడు అక్షరాలు, తప అన్నాం అనుకోండి రెండు అక్షరాలు. కాబట్టి ఈ గుర్తు అనేది ఉంది చూసారా, అది పెద్ద మ్యాజికల్ వర్డ్ అన్నమాట. ఆ మ్యాజికల్ వర్డ్ మనదైపోతే మనం ఏదన్నా సాధించగలం. అది జ్ఞానయోగం. ఎప్పుడైతే జ్ఞానయోగం మనం సాధన చేస్తున్నామో మనం మారితే యుగం మారుతుంది అనేది మనం పూర్తిగా అందరికీ చూపించగలం. ఓ గురువుగారు ఇచ్చిన సత్సంకల్పాలు నిజమే, ఏమేమి కబుర్లు కాదు. అది అయిన తర్వాత మనకు రెండో సంకల్పం ఏంటంటే మనకు మనని అది భక్తి యోగాన్ని ప్రసాదిస్తుంది. భక్తి యోగం అంటే ఏంటి? ఒక దాని మీద మనం అర్జెంట్ ఫాలోవర్స్ అనమాట, ఏవి అనుమానం లేకుండా శ్రద్ధతో విశ్వాసంతో దాన్ని ఫాలో అవుతాం. అది మనకు రెండో సంకల్పంగా గురువుగారు ఇచ్చారు. అదేంటంటే పరమాత్మ యొక్క సవిత ఏదైతే ఉందో ఆ సవితా తేజస్సు చాలా శ్రేష్టమైనది, అదే వరింపదగినది. ఏది మనం కోరుకుంటామో, బజార్కి వెళ్ళామనుకోండి మనకు ఏదో ఒక మంచి ఒక ఐటెం కావాలి, ఉన్న వాటిలో బెస్ట్ కొనుక్కుంటాం మన దగ్గర ఉన్న క్యాష్ బట్టి. అంతే తప్ప చీపుది ఎందుకు రెండు రోజులు ఉండి మూడో రోజు పాడైపోయి ఎవరు కొనుక్కోరు కదా. అందుకని ఈ సృష్టి మొత్తంలో శ్రేష్టమైనది ఏది అని ఆలోచిస్తే ఈ సృష్టి మొత్తంలో ఏది ఎవరైనా సరే వరించగలిగినది సీత ఎవరిని వరించి రాముడిని వరించి. అలాగే పార్వతి కథ చూపించే మనం, పార్వతీదే ఇప్పుడు పుట్టినా శివుడికే భార్య అవుతుంది ఆవిడ. అంతే తప్ప ఎన్ని అవతారాలు ఇస్తున్నా విష్ణుమూర్తి ఉన్నారనుకోండి, ఆయనకి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కళ్ళు భార్యగా ఉండొచ్చు, కానీ లక్ష్మీదేవితో పాటు ఉండరు వాళ్ళు. అలా కాదు, శివుడికి ఎప్పుడు పార్వతి, ఎప్పుడు ఆయనే వరిస్తుంది. అలాగే మనం సృష్టిలో ఏది వరేయండి అంటే సవితా తేజస్సు వరేయండి అంటే అదే మనం వరించగలిగింది. అది పాపనాశకమైనది, దుఃఖనాశకమైనది, దివ్యమైనది. ఏదైతే ఉందో ఆ దివ్యమైన తేజస్సు మనం అంతఃకరణలో ధారణ చేసుకుంటున్నాము. అంత శ్రద్ధతో పూర్తి విశ్వాసంతో దీన్ని ఈ సంకల్పాన్ని మనం చెప్పుకుంటూ ఉండాలి. చెప్పుకుంటూ ఉంటే మనం ఖచ్చితంగా శ్రేష్టమైనది ఏదైతే ఉందో ఆ భగ తేజస్సు సవితా తేజస్సు మన లాపాలను పోగొట్టే దుఃఖాన్ని అవన్నీ పోగొట్టేది ఆ తేజస్సు వల్ల ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించడం వల్ల మనకు
వాయిస్ మీద బ్రేక్ అవుతుంది. మీకు ఆర్డర్ ఎండ్ చేస్తారా? మీకు మనీ కాల్ చేస్తాను.